కర్మ తన స్వరూపమైన కర్మను ఎందుకు చరించేవాడు ధర్మచారి. నిరంతరము అంటే ఇక్కడ చెప్పుకోవడానికి బాగుండదేమో అని బహుశా ఆయన అనుమానపడి రామచంద్ర గారు వదిలేసింది. కొంతమంది భగవాన్ దేవుడు కూడా అక్షమణ మళ్ళీ వదిలేశారట. ఇది ఏదంటే ఏం బోరు లేని బట్ట బయట ఏంటి రమయింపుగా రాజు అరుణాచరణ భగవాన్ రాసింది కూడా కొంతమంది వదిలేస్తారు, వదిలేసి మిగతా చదువుతాడు. అలా వదిలేదు బ్రహ్మమేందు స్వరూపమైన బ్రహ్మమేందు చరించేవాడు బ్రహ్మచారి. కృష్ణుడు వివాహం చేసుకున్నాడు, ఆయన కృష్ణుడు బ్రహ్మచారి. భీష్ముడు వివాహం చేసుకోలేదు బ్రహ్మచారి అని అనుకుంటున్నాడు. కృష్ణుడు ఉన్న బ్రహ్మచర్యం భీష్ముడు లేదు. ఇది అర్థం చేసుకోవడం కష్టం. మనకి భాగవతంలో భారతంలో కథ కూడా వస్తుంది. మరణించిన శిశువు అనుకుంటే ఇక్కడ ఉన్న బ్రహ్మచారులు ఎవరైనా వచ్చి ఈ మరణించిన శిశువు మీద చెయ్యి వేస్తే బతుకుతాడని చెప్తాడు కృష్ణుడు. అక్కడున్న బ్రహ్మచారులు అందరికీ భయమేసింది. మరి నిజంగా బ్రహ్మచారులే అందరికీ భయమేసింది. అప్పుడు కృష్ణుడు వచ్చి చేయిస్తాడు బతుకారు. కృష్ణుడు బ్రహ్మచర్యం మరి మీ దృష్టిలో పెళ్లి చేసుకుంటారు. బ్రహ్మచర్య అంటే బ్రహ్మస్వరూపంలో సాధారణ ఉద్దేశం ఏంటంటే పెళ్లి చేసుకోకుండా ఉంటే వాడు బ్రహ్మచారి. మామూలు సెన్స్లో అర్థం అంతే. కానీ నిజమైన అర్థం ఏంటంటే స్వరూపమైన బ్రహ్మమేందు చరించేవాడు 24 గంటలు చరించేవాడు బ్రహ్మచారి. అయితే మామూలు వివాహం చేసుకోకుండా అంటే ఆ బ్రహ్మచర్యం ఎందుకు దాన్ని నియమించారంటే ఇప్పుడు మన తెలుగు వాళ్ళు బ్రహ్మచారులు తక్కువ, బెంగాల్లో ఎక్కువ ఉన్నారు, కేరళలో ఎక్కువ ఉన్నారు. తెలుగు వాళ్ళు తక్కువ సరసరాణంగా బెంగాల్లో కేరళలో 30 సంవత్సరాలు వస్తేనే కానీ పెద్దళ్ళే చేసుకోరు. వాళ్ళకి అది అలవాటు. చదువుకున్నా ఉద్యోగం రాకపోతే అసలు చేసుకోరు వాళ్ళు. మళ్ళీ మా తల్లిదండ్రులు మన అమ్మే పోషించినారని మా కోడలు నేను పోషిస్తారు అంటారు అక్కడ చదువుకుంటారు వాళ్ళు. పెళ్ళి అయిన చదువు పూర్తయినప్పటికీ ఉద్యోగం రాకపోతే పెళ్లి చేసుకోవటాలు అంటే నేను ఎవరైతే మా తల్లిదండ్రులు నన్ను పోషించినారు మరి నా పిల్లల్ని అనుకోవాలి ఏం పోషించారు అని ముందు నన్ను ఎక్కడో ఉద్యోగం ఏదైనా ఏమంటారంటే బెంగాలీస్ ఏదైనా పాటు చూసుకొని ఉందంటారు. పాట అంటే ఇది పని, ఏదైనా ముందు పాటు చూసుకొని అండి అంటారు బెంగాలీస్. మన తెలుగులోనే మన తెలుగు వాళ్ళని తొందరగా పెళ్ళిళ్ళు అవుతాయి అక్కడ తక్కువ. అయితే ఈ వివాహ వ్యవస్థ అనేది ఈ బ్రహ్మచర్యం ఎందుకు బయట దాచిన బ్రహ్మచర్యం ఎందుకు విధించారంటే అసలు ఆ లోపల ఉన్న బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి ఒక సహాయకాయ. అందుకని కేవలం బ్రహ్మచర్యం అవలంబించటం లేదు, బ్రహ్మస్వరూపం తెలియబడదు. కొంతమంది బ్రహ్మచారిని నేను చూశాను 70 ఏళ్ళు 80 ఏళ్ళు బ్రహ్మచర్యం అవలంబించేవాడు నేను చూసిన రాతి మనసు అసలు ఏం హృదయంలో రసం లేకుండా సంస్కారం లేకుండా బ్రహ్మచారులే. కానీ హృదయంలో ఏం పరివర్తన లేకుండా సంస్కారం లేకుండా ఆ పరిశుద్ధత లేకుండా 70 ఏళ్ళు 80 ఏళ్ళు జీవించి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏం మార్పు లేకుండా హృదయం మరి ఏం బ్రహ్మచర్యం తెలియదు, ఏం వికాసం లేకుండా. బ్రహ్మచర్యం అనేది అది ఒక సహాయకారి మాత్రమే. బ్రహ్మచర్యం బ్రహ్మచారిగా ఉన్నవాడికి ఆత్మ తెలుస్తుందని, పెళ్లి చేసుకున్న వాడికి ఆత్మ తెలియదని అనుకోవద్దు. ఎవరు అది పొరపాటు తెలియదు భూతం ఉందని మీరు ఎవరు అనుకోవద్దు. పెళ్లి చేసుకుంటే ఆత్మని తెలియదని, పెళ్లి చేసుకోకుండా ఉంటే నేను ఆత్మ తెలుస్తుందని అది మీలో ఎవరు అటువంటి అపార్థాలు ఎవరు తీసుకోవద్దు. అయితే మన పెద్దలు ఎందుకు పెట్టారు ఏర్పాటు, పెళ్లి చేసుకుంటే సంసారం వస్తుంది, సంసారం వస్తే తన కాలాన్ని ఎక్కువ కొంత సంసారాన్ని ఖర్చు పెట్టాలి, బ్రహ్మస్వరూపాన్ని గుర్తించడానికి అతను ఎక్కువ కాలం ఉండదు సంసారం గొడవ మీద. అంటే పెళ్లి చేసుకోకుండా ఉండటం మంచిదని చెప్పారు కానీ పెళ్లి చేసుకుంటే ఆత్మ తెలియబడదని ఎక్కడ లేదు. మనం పూర్వపు ఋషులలో కూడా కొంతమంది వివాహాలైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆత్మను దర్శించిన వాళ్ళు ఉన్నారు. వీరిని ఎక్కడ తయారవుతుంది, స్త్రీకైనా పురుషుడికైనా అన్నవాళ్ళని తయారు, వాళ్ళు అన్నం తింటారు అన్నలాంచి వీరియం తయారు. అయితే అన్నం ఏంటి, మైసూరు పాక ముక్కలో పాలపల్లిలో లేకపోతే వరంలో గోధుమ తింటున్నామా, తింటే అందులోంచి వీరిని తయారు. అది వీర్యం. మనం మనం వీర్యం అని చెప్పాడా భగవంతుడు ఆత్మ అని చెప్పాడు? వీర్యం అని చెప్పాడా లేదా ఆత్మ అని చెప్పాడు? ఇప్పుడు మైసూర్ భోగం తిన్నాం, వెరన్నం తిన్నాం, గోధుమన్నం తిన్నాం, వీర్యం తయారైంది. వీర్యం నుంచి శరీరం వస్తుంది. అది వీర్యం తయారైతే అన్నం మనం వీర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అన్నం తింటూ వచ్చింది. అయితే అన్నం మనం మనం అన్నం అని చెప్పాడా భగవంతుడు ఆత్మ అని చెప్పాడు? నేను చెప్పేది ప్రతి అక్షరం కూడా మీకు క్యాష్ బేరం చదువుతున్నాను. నేను చెక్కు రాసిచ్చి మీకు మీరు చచ్చిపోయిన తర్వాత మారుతుందంటే ఎందుకండి? నేను చెక్కు రాసిస్తాను మీకు, మీరు చచ్చిపోయిన తర్వాత బ్యాంకులు మారుతుంటే ఏం చేసుకుంటారు నాకు చెప్పు. మీరు ఇప్పుడు ఈ క్షణంలో తీరిపోవాలి మనం మాట్లాడుకునే మాటల యొక్క దాని రిజల్ట్ ఇది ప్రత్యక్షంగా కనిపిస్తుంది. మీరు అర్థం చేసుకోవడంలో పొరపాటు లేకుండా ఈ బ్రహ్మచర్యానికి వీర్యానికి ఎట్టి సంబంధం లేదు. వీర్యానికి బ్రహ్మచర్యానికి ఎట్టి సంబంధం అంటే అయితే వీర్యాన్ని కాపాడుకోమని ఎందుకన్నారంటే యోగాభ్యాసంలో వీర్యాన్ని కాపాడుకుంటే అది కూడా తన ఆత్మను తెలుసుకోవడంలో సహకరిస్తుంది కాబట్టి వీర్యాన్ని కాపాడుకోమన్నారు. ఆహారం నియమంగా తినమని ఎందుకన్నారంటే నేను దానికోసమే కదా ఆత్మను తెలుసుకోవడానికి ఆహారం ఎక్కువగా తింటే అభివృద్ధి వల్ల తన ఏకాగ్రత పోతుంది కాబట్టి ఆహారం నియమంగా తీసుకుంటే ఆత్మను తెలుసుకోవడంలో సహకరిస్తుంది కాబట్టి ఆహారం నియమంగా ఉండమన్నారు. సత్పురుషులు సహవాసం ఎందుకు చేయమన్నారంటే నీలో ఉన్న దుష్ట సంస్కారాలు నీకు తెలియకుండా సత్పురుషులు సహవాసంలో దుష్ట సంస్కారాలు పోతాయి కాబట్టి సత్పురుష సహవాసం చేయమన్నారు. ఇదంతా కూడా ఈ బ్రహ్మచర్యం అవలంబించమన్నా సత్పురుష సహవాసం చేయమన్నా తర్వాత మిమ్మల్ని మరి సాధనలు చేయమన్నా ఇంకా ఏది చేయమన్నా ప్రాణాయామం చేయమన్నా మరి అధ్యయనం చేయమన్నా మరి సత్సంగం ఏమీ చేయమన్నప్పటికీ మీలో ఉన్న సత్య వస్తువుని ప్రత్యక్షంగా మీలో హృదయంలో ప్రకాశిస్తున్న ఆత్మను తెలుసుకోవటం కోసం ఇవన్నీ చేయమన్నా. కానీ అయ్యే ఇవన్నీ అయ్యి మటుకు కాదు. మీలో ప్రకాశిస్తున్న ఆత్మ పరోక్షం కాదు, ప్రత్యక్షం. ఇప్పుడే ఇక్కడే మీరు కూర్చున్న చోటే కదలకుండా నిదలకుండా అవి మీకు దర్శనిస్తాయి. అది ఇక్కడే ఉండదు కదా. మీ శరీరానికి చావండి, దానికి చావులే. అంటే నిజమైన బ్రహ్మచారి ఎవడంటే కృష్ణుడు. నేనేం బ్రహ్మచారిన? ఇంకేత తన హృదయం ఇక్కడ రహస్యం ఉంది. తన 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 బ్రహ్మంలోంచి ఎప్పుడు సతనం అవ్వలేదు కృష్ణుడు. బాహ్యంగా భీష్ముడు బ్రహ్మచారే కదా. ఏమో మన మనస్సులో చెప్పిన కలుషితం వచ్చిందేమో అని అనుమానం ఉండవచ్చు. ఒక నెర్వస్ సాటిస్ఫాక్షన్, ఒక నరాలకు సంబంధించినటువంటి ఒక సంతృప్తి. తెలి అనేది ఒక నరాలకు సంబంధించినటువంటి సంతృప్తి. ఈ విషయాలు తెలుసుకోవటంలో నీకేం దోషం లేదు, తెలుసుకుంటే మంచిది. ఒక నెర్వస్ సంబంధించినటువంటి ఒక రకమైన సాటిస్ఫాక్షన్. బ్రహ్మచర్యం అనేది హృదయంలో ఇంకొకటి. ఈ నిజమైన మీకు తన మనస్సు బ్రహ్మమైందే చదిస్తాం అనుకోండి, తన బ్రహ్మం అయ్యి ఉన్నాడు అనుకోండి, బ్రహ్మమే తెలుసుకున్నాడని అనుకోండి వాడు, వాడి ఇంద్రియాలకి సంబంధించినటువంటి ఏ సుఖాన్ని వడుకోవాడు. చేత కోరడు తన ఆనందం అయి ఉన్నాడు. సినిమాలు చూడటం ద్వారా, పెళ్లి చేసుకోవటం ద్వారా, మంచి సంగీతం వినటం ద్వారా, లేకపోతే ఇంకోటి మీ ఇంద్రియాలకు ఉన్న సంతృప్తి చేసి మీకు ఇష్టమైన కూర తినటం ద్వారా మీరు ఏ రకమైన సుఖాన్ని ఆనందాన్ని కోరుతున్నారో దానికి కొన్ని వేలు రెట్లు బాహ్య పరికరాలతో, బాహ్య పనిముట్లతో, బాహ్య అవసరాలతో సంబంధం లేకుండానే జ్ఞాని తన హృదయంలో ఆ సుఖాన్ని పొందుతున్నాడు అని చెప్పి వాడు ఇంద్రియం కదా అనుకోండి. ఆ స్త్రీ పురుష సంబంధంలో వీళ్ళకి ఇది చాలా గొప్ప సుఖం అనిపిస్తుంది జనం. ఎందుచేత ఆ సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? స్త్రీ శరీరం పురుష శరీరం తాకటం వల్ల రావటం లేదు. ఈ స్త్రీ శరీరం పురుష శరీరం తాకటం వల్ల వీళ్ళకి ఇతర తలంపులు పోయి ఆ తలంపు ఒకటే నిలబడుతుంది. ఇతర తలంపులు పోయి ఒకటే తలంపు ఎప్పుడైతే నిలబడినప్పుడు ఏకాగ్రత వస్తుంది. ఏకాగ్రతలోంచి వీడికి సుఖం వస్తుంది కానీ మీ హృదయం అప్పుడు కూడా ఈ హృదయంలో ఉన్న సుఖం ఏకాగ్రతలోంచి వస్తుంది కానీ శరీరంలో రావటం లేదు. అది కూడా మీరు ఏకాగ్రత ఎప్పుడు ఏకాగ్రత ఎప్పుడు వస్తే మీకు ఇతర తలంపులన్నీ పోయి ఒకే తలంపు మీద మనసు నిలబడినప్పుడు ఏకాగ్రత వస్తుంది. ఆ ఏకాగ్రత వచ్చినప్పుడు మీ హృదయంలో ఉన్న శాంతి, మీ హృదయంలో ఉన్న సుఖం మీకు వస్తాను. ఆ సుఖం మీరు మీకు ఆభాస సుఖం మీకు వచ్చి సుఖం శాంతిగా శరీరంలోకి రావటం లేదు. మామూలుగా బాహ్యంగా వివాహం రామ భగవాన్ను ఎవరైనా వివాహం చేసుకున్నారని అంటే సరిసరి అనేవారు. రామకృష్ణ పరమహంస గారు ఎవరైనా వివాహం చేసుకున్నారంటే ఇలా చెవులు ఊచుకున్నారు. వాడికి అవకాశాలు పోతున్నాయి. అంత మాత్రం కదా వాడు పాడైపోయాడు చెడిపోతాడంటే రామకృష్ణ పరమహంస గారు ఆత్మ తెలుసుకోవడం కోసం వాడు కాలం సంసారానికి ఖర్చు అయిపోతుంది. అది రూపాయల వాట ముప్పై వేల వాట వాడు సంసారానికి వెళ్ళిపోతుంది. ఇంకో పావుల వాట ఇరవై పైసల వాట ఉంటే మటుకు వాడు బ్రహ్మస్వరూపం మీద ఏం పెట్టగలం రామకృష్ణ పరమహంస గారు మీకేమిలో పది పైసలు వాట ఉందనుకుని ఏమొస్తుంది పది పైసలు అయిపోతుంది. అది వచ్చిన ఏ సంసారానికి వెళ్ళిపోతుంది నిలవేసుకోవడానికి తక్కువ వాట మీద. అదే రామకృష్ణ పరమహంస గారి ఉద్దేశం వివాహం చేసుకుంటే తన మనస్సు యొక్క శక్తి అంతా ఇంద్రియాల మీదకి వెళ్ళిపోతుంది, సంసారం గొడవలో పడిపోతుంది. ఇంకా పరబ్రహ్మకి అర్పించడానికి ఇక్కడ ఏముంటుంది ఏముండదు, అతని శక్తి అంతా పోతుంది అని. తర్వాత ఇందులో రహస్యం ఏంటంటే అటాచ్మెంట్ వస్తుంది. ఎప్పుడైతే వివాహం అయిందో వాడికి వెంటనే మోహం కలదు. ఈ మోహం కలిగిన వాడు తప్పనిసరిగా అవినీతికి పాల్గొతాడు, పాపం చేస్తాడు. మోహం ఎప్పుడైతే కలిగిందంటే మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారంటే పెళ్లిళ్ళు చేసుకునే దేశ సేవలోకి రావటం కంటే పెళ్లిళ్ళు అవ్వకుండా ఉన్న వాళ్ళ దేశ సేవలోకి దిగితే దేశం ఏమైనా కొంత బాగుపడుతుందని చెప్పారు మహాత్మా గాంధీ గారి. దైవ సేవ వదిలేండి, దైవ దేవుడి దాకా వెళ్ళదు. దేశానికి సేవ చేయాలన్నా వివాహం చేసుకున్న వాళ్ళకంటే వివాహం చేసుకోకుండా ఉన్న వాళ్ళు ఎక్కువ దేశానికి ఉపయోగపడగలుగుతారు అని గాంధీ గారి వ్యక్తిగత అభిప్రాయం చెప్పారు. అంటే ఏమిటి, పెళ్ళైన వాడికి ఎలాగైనా తన మనస్సు ఎక్కువ ఈ సంసారం మీదకి వస్తుంది. ఈ దేశంలో నుంచి మన సంసారానికి ఎంతవరకు లాక్కున్నాం, ఎంతవరకు దేశాన్ని ఎంతవరకు తుండుకున్నాం చూస్తాడు తన సంసారం. జనరల్ గా మనం దేశానికి ఏమి ఇస్తున్నామని ఆలోచన తక్కువగా ఉంటుంది గాంధీ గారు అలా చెప్పారు. సర్వసాని దేశాన్ని పిండుకోవడానికి ఎక్కువ చూస్తుంటాడు. అయితే ఇక్కడ ఏమిటి, ఇక్కడ నిరంతరము పరబ్రహ్మ యందు రమించేవాడే బ్రహ్మచారి. మీరు నిరంతరము పరబ్రహ్మ యందు రమించగలుగుతా అంటే మీరు కూడా బ్రహ్మచర్యంలో ఉన్నట్టే సమాధి. బ్రహ్మచర్యం దేనికి సహాయకారి మాత్రమే. మిత నిద్ర, మిత ఆహారము, మిత భాషణ ఏ విధంగా అయితే సహాయకారులు, అదేవిధంగా బాహ్యమైన బ్రహ్మచర్యం కూడా అంతమటికి సహాయకారి మాత్రమే. అవలంబిస్తేనే ఆత్మ తెలుస్తుంది. బ్రహ్మచర్యానికి ఆత్మకి ఎట్టి సంబంధం లేదు, వీర్యానికి ఆత్మకి ఎట్టి సంబంధం లేదు, అది ప్రకృతికి ఆత్మకి ఎట్టి సంబంధం లేదు, ఈ శరీరానికి ఆత్మకి ఎట్టి సంబంధం లేదు, ఈ మనస్సుకి ఎట్టి ఆత్మకి ఎట్టి సంబంధం లేదు, ఈ అహంకారానికి ఆత్మకి ఎట్టి సంబంధం లేదు. అసలు నీకు కనిపిస్తున్నటువంటి ఇంద్రియాలు గోచరిస్తున్నటువంటి ఈ లోకానికి కానీ ఈ శోకానికి కానీ ఆత్మకి ఎట్టి సంబంధం లేనే లేదు. ఆత్మ హేతువాదానికి అతీతం అయి ఉండొచ్చు కానీ హేతువాదానికి విరుద్ధం మటుకు కాదు. రేజన్కి అతీతమైంది అంత మాత్రం చేత రేజన్కి అది అగ్నిస్ట్ కాదు, రేజన్కి విరుద్ధమైంది కాదు ఆత్మ. ఈ మధ్యనే కొంతమంది గ్రంథాల్లో ప్రారంభమ కర్మ ప్రారంభమ కర్మ వీటి గురించి చాలా మంది చర్చిస్తున్నారు. ప్రారంభం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రారంభమ కర్మ అంటే ప్రారంభం అయితే ఎలా ఉంటుంది, కర్మ ఎలా ఉంటుందని చాలా మంది స్టడీ సర్కిల్స్ లో కొంతమంది ఈ పుస్తకాలు చదువుకుని అక్కడ చర్చిస్తున్నారు. అసలు చదివి చెప్పేవాడికి ఇక్కడ కొంత అనుభవం ఉండాలి. రాసిన వాడికి తెలియనప్పుడు మీ చదివిన వాడికి ఏం తెలుస్తుంది? మీకు ఈ శరీరం అని చెప్పాడా, నీ మనస్సు అని చెప్పాడా, ఆత్మ అని చెప్పాడా? మీ అన్నయ్య పేరు అన్నపూర్ణ. అన్నపూర్ణ అంటే ఎవరు అనుకుంటుంది, ఈ శరీరము ఆ మనస్సు కలిసి అన్నపూర్ణ. అంటే భగవంతుడు ఏమని చెబుతున్నాడు, ఈ శరీరము ఈ మనస్సు నువ్వని చెబుతున్నాడు, ఆత్మ నువ్వని చెబుతున్నాడు. మనం ఏమనుకుంటున్నాం, శరీరము మనస్సు నేననుకుంటున్నాం. శరీరం మనస్సు నేననుకున్న వాడికి ప్రారంభము కర్మ కానీ ఆత్మ కర్మ ఏంటి, ప్రారంభం ఏంటి అసలు? ఎవడు అనిపించింది కర్మ అంటారు కదా లోకం, వాడు కర్మ అనిపిస్తున్నాడండి, లేదా అమ్మగారు కర్మ అనిపిస్తున్నారంటే కదా. అమ్మగారు అనిపిస్తున్నాడు, ఎవరు అనిపిస్తున్నారు కర్మ అంటారు మీలో మీరు. అంటే కర్మ అనిపిస్తున్నాడు, ఎవరు అనిపి శరీరం అనిపిస్తుందనే, అక్కడ మనస్సు అనిపిస్తుందనే. శరీరం అతను కాదు, మనస్సు అతను కాదు, ఇంకా అనిపించింది ఆత్మ కర్మ అనిపిస్తుంది. అది ఎప్పుడైనా చేస్తే కదా కర్మ, చేసిన వాడు కర్మ అనిపిస్తాడు రైటే, చేసిన వాడు కర్మ అనిపిస్తాడు రైటే. ఆత్మ ఎప్పుడైనా కర్మ చేసిందా? నువ్వు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, మంచి పనులు చేసే వాళ్ళు ఉన్నారు, చెడ్డ పనులు చేస్తున్నారు. అది మంచి పనులు చేసే వాళ్ళతో మీరు మంచి పనులు లేని చేయమని చెప్పడాలు, చెడ్డ పనులు చేసే వాళ్ళతో మీరు చెడ్డ పనులు చేయడం సూర్యుడు చెప్పడం లేదు. అది మంచి పనులు చెడ్డ పనులు సూర్యుడికి ఏమైనా తగులుతున్నాయా? అలాగే సూర్యుడు ఏ విధంగా అయితే ప్రకాశిస్తున్నాడో ఆల్రెడీ అటువంటి ఆత్మ మీలో ప్రకాశిస్తుంది. మీరు చేసే కర్మలు సూర్యుడికి ఏమైనా అందుతున్నాయా? అంటటం లేదు. అదే సూర్యుడికి అంటున్నప్పుడు మీ ఆత్మ ఎలా అంటే సూర్యుడు జడ వస్తువు, మీరు హృదయంలో ఆత్మ చైతన్య వస్తువు. ఇప్పుడు మీరు ఆత్మని చెప్పాడు, మరి ప్రారంభం ఎవరికి కర్మ ఎవరికి? ఇది మీరు విషయం మీరు ఇప్పుడు అర్థం చేసుకోకుండా ఎన్ని వేల సార్లు పుస్తకాలు చదివినా ఎన్ని సార్లు మీరు సత్సంగాలు చేసినప్పటికీ మీకు విడిపడదు. కాళ్ళు కదపక్కర లేకుండా, చేతులు కదపక్కర లేకుండా, చీమ కుట్టినంత బాధ కూడా లేకుండా ప్రకృతిలోంచి మాయలోంచి విడిపడవచ్చు. మీరు విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రారంభం ఎక్కడి నుంచి వస్తుంది? మంచి కర్మ చెడ్డ కర్మ చేస్తే ప్రారంభం వస్తుంది. అయితే మంచి కర్మ చేసినా ప్రారంభం, చెడ్డ కర్మ చేసినా ప్రారంభం, అయితే మంచి ప్రారంభం వస్తుంది, చెడ్డ ప్రారంభం వస్తుంది, వేరే విషయం అది. అది ఎవరు చేశారు? కొన్ని పూర్వజన్మల్లోనే చేశారనుకోండి, లేదా ఈ జన్మలో గతంలో చేశారు, ఎవరు చేశారు? నీ నీలోని ఆత్మ చేసిందా, లేకపోతే నీ శరీరం చేసిందా, నీ అహంకారం చేసిందా, నీ మనస్సు చేసిందా? నీ మనస్సు నీ శరీరం కలిసి చేసింది. ఆత్మకి కర్మతోటి ఎక్కువ సంబంధం, ఆత్మకి కర్మతోటే సంబంధం లేని ఆత్మకి ప్రారంభం ఏముంటుంది? అది మీరు ఆత్మని చెబుతున్నాడా, భగవంతుని శరీరం మీరు, ఈ మనస్సు మీరే చెబుతున్నారు? ఈ ప్రారంభంతో కర్మతోటి నీకు సంబంధం ఏంట? రోజుని ప్రారంభానికి మీరు కదలక్కర్లేదు. ఇంకా ప్రారంధము కర్మ అనేది ఇక్కడ ఆగిపోతుంది. ఈ లెవెల్లో మనస్సు లెవెల్లో దేహం లెవెల్లో దాటి వెళ్ళలేదు అసలు. ఇంకా చేసిన ఈ రెండే కాబట్టి నీకు ఎప్పుడైతే ఆత్మ దర్శనం అయిందో, ఆత్మకు ఒక దర్శనం అయింది అనుకుని మాట్లాడచ్చు. నేను బాగు చేయలేదు వీళ్ళందరినీ కూడా అనుకోకర్లేదు. ఇంకా అది కూడా బంధం, అది కూడా సంకల్పం. ఇప్పుడు మీరు దీపం వెలిగించారనుకోండి, ఇక్కడ దీపం వెలిగిస్తే నేను ఇక్కడ ఉన్న వాళ్ళనేది నేను వెలుగుని వాళ్ళని దీపం అనుకోకర్లేదు, అది అనుకోకర్లేకుండానే వెలుగొస్తాను. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అనుకోండి, ఈ లోకానికి అందరికీ నేను వెలిగివ్వాలని సూర్యుడు అనుకోడు, అనుకోక్కర్లేకనా సహజంగా సూర్యుడు ఉదయించేది పెళ్లితో వస్తుంది. అలా ఎక్కడైతే జ్ఞానం కలిగిందో, ఎవడు హృదయంలో తన మనస్సుని దేహాన్ని దాటి ఎవడైతే తనలో సత్య వస్తువును దర్శించాడో, సహజంగా వాడు లోకానికి పెళ్లితో వస్తుంది, లోకం ఉద్ధరించబడుతుంది. అందుకే ఈ లోకాన్ని నేను ఉద్ధరించాలని అనుకోడు వాడు. ఇంకా అలా అనుకుంటే అది కూడా అజ్ఞానం, అది కూడా సంకల్పం. సూర్యుడు అనుకోడు ఈ లోకాన్ని నేను వెలిగివ్వాలి, మనం అనుకుంటున్నాం సూర్యుడు వెలికిస్తున్నాడని, సూర్యుడు అనుకోడు నేను ఈ లోకాన్ని వెలిగిస్తున్నాను, అది జ్ఞానం. మీలో మీ శరీరాలకి పూర్వజన్మంలో మీరు దేహంతో ఇంద్రియాలతో ఈ మనస్సుతో మీరు చేసింది చెడ్డ ప్రార్థం ఉండొచ్చు, మంచి ప్రార్థం ఉండొచ్చు, చెడ్డ ప్రార్థం ఉండొచ్చు, మంచి ప్రార్థం ఉండొచ్చు. ఆ కాలగర్భంలో మీకు చెడ్డ ప్రార్థం చేస్తే చెడ్డ ఎదురు రావచ్చు, మంచి ప్రార్థం చేసింది ఎదురొస్తుంది కదా. చెడ్డ ప్రార్థన అయితే చెడ్డ ఎదురొస్తుంది, కొన్ని మంచి ప్రార్థన అయితే మంచి ఎదురొస్తుంది. ఈ రెండు మీరు కాదు. ఇంకేదంటే చెడ్డ ప్రారంభం మీరు కాదు, మంచి ప్రారంభం మీరు కాదు, మీ మనస్సు మీరు కాదు, మీ ఇంద్రియాలు మీరు కాదు, మీ దేహము మీరు కాదు, మీ గ్రంథులు మీరు కాదు, మీ అహంకారం మీరు కాదు, మీరు ఆత్మ. ఆత్మ వీటితోటి ఎట్టి సంబంధం లేదు. వీటితోటి మీరు సంబంధం పెట్టుకున్నారా సంసారం తప్పదు చావుతారు. నేనే దేహం, నేనే ఈ మనస్సు, నేనే అనుకునే మటుకు ఈ కేంద్రం, ఈ దేహ కేంద్రం, మానసిక కేంద్రం, అహంకార కేంద్రం, ఇంద్రియాల కేంద్రం విడిచిపెట్టకుండా మీరు ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని తపస్సులు చేసినా, అన్నాడు మానేసి అడవులకి వెళ్ళి తల కిందరిగా తపస్సులు చేసినా మీకు ఆత్మ దర్శనం అవ్వదు. అవ్వదు. కొప్ప నూర్పును కొప్ప నూర్పు నూర్చినట్టు బండతన బండ మనుషులకు అసలు రానేరాదు. స్త్రీలో ఉన్న పురుషుల్లో ఉన్న బండతనంగా ఉండే వాళ్ళకి బండ మనుషులకు అసలు రానేరాదు. ఎవరికి ప్రారంభం గురించి వందేసి పేజీలు, 200 పేజీలు, 300 పేజీలు, 1000 పేజీలు రాస్తున్నారు. వీటి గురించి గ్రంథాలు, దేని గురించి? ప్రారంభం గురించి, కర్మ గురించి. ఎన్ని పేజీ పేజీలో ఎవరికది? ఆత్మక ప్రారంభం ఉందా అంటే ఆత్మిక ప్రారంభం ఉంటే ఆత్మ స్వతంత్రం లేదు, స్వతంత్రం లేదు ఆత్మ అని తెలుసుకోవడం. ఆత్మకి ప్రారంభాన్ని, ప్రారంభానికి కనుక ఆత్మను లొంగదీసే శక్తి ఉంటే ఆత్మను మనం తెలుసుకోవటం కదా, 400 రూపాయలు సంపాదించుకోవటం కదా. ఎవరైనా మిమ్మల్ని విమర్శించారనుకోండి కంగారు పడ్డవచ్చు, ఎవరైనా మిమ్మల్ని పొగిడారనుకోండి మీకు సంతోషం రావచ్చు. ఉదాహరణ ఇదంటే ఎవరికి? ఈ అహంకారానికి మీ ఆత్మ గట్టి సంబంధం లేదు. అంటే మీ అహంకారాన్ని అనుకుంటారు కూడా కదులుతాను. మీలో కనుక అపవిత్రత లేకపోతే ఎవరు ఏమనుకున్నా మీరు కదలక్కరు. ఇంకా ఆ కదిలేది ఏమి లేదు. లోపలని ఎవడన్నా ఏదైనా మాట అంటే ఎవరైనా మనిషిది కదిలేదు, వాళ్ళు ఉన్న అపవిత్రతే వాడిని కదిలిస్తాను. కొరత ఉంది కాబట్టి నాకు వైకుంఠం కావాలను, కైలాసం కావాలను, ఇంకా గొప్ప జనం రావాలని కోరుకుంటున్నాను. అసలు మీరు ఏమీ కొరత లేదనుకోండి, మీరు పరిపూర్ణమైన సుఖంగా ఉన్నారనుకోండి, మీరు వైకుంఠం కూడా పని ఉంది ఉన్నారనుకోండి. ఇక్కడ వైకుంఠం తోడు పని ఉంది, కైలాసం తోడు పని ఉంది చెప్పాలి. ఇప్పుడు పూర్ణమైన సుఖంలో మీరు ఉన్నారనుకోండి, మీకు అది వైకుంఠం తోడు పని ఉంది, దేవుడి తోడు పని ఉంది, కైలాసం తోడు పని ఉంది. మీకు దేవుడు అంటే ఎక్కువ ఇష్టం, మీరంటే మీకు ఎక్కువ ఇష్టం. మీరు దేవుడు అంటే ఎక్కువ ఇష్టం, లేకపోతే మీరంటే మీకు ఎక్కువ ఇష్టం అని చెప్తున్నాను. నేనే ఎక్కువ ఇష్టం, నాకంటే నేను ఎక్కువ ఇష్టం, అందరికంటే నేనంటే నేను ఎక్కువ ప్రేమించుకుంటాను. అయితే దేవుడిని ఎందుకు ప్రార్థించాలో ప్రార్థిస్తున్నాను, దీనికి ఉపకారం, నాకేమో ఉపకారం చేస్తారో ప్రార్థిస్తున్నాను. అంటే నేను ముఖ్యం, నేను వెంకటేశ్వరం దగ్గర వెళుతున్నాను, అరుణాచలం వెళుతున్నాను, పూజలు చేస్తున్నాను, జపాలు చేస్తున్నాను, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను, కలశ పనులు చేస్తున్నాను. అంటే నన్ను నేను ప్రేమించుకుంటున్నాను కాబట్టి నాకేమో నా ఉపకారం చేస్తాడని నేను చేస్తాను. అంటే ఏంటి, దేవుడి కంటే నేను లేదా మీరు ఎవరైనా వెంకటేశ్వరం గారు కాలక్షేపానికి వెళ్తున్నారు, మీరు డబ్బులు చెలకి వెళ్తున్నారు మీరు, అంటే మీకేం ఉపకారాలు చేస్తాడని అడుగుతారు. అంటే ఏంటి, మీరు మీ మీరేమిటి, మీరు అనుకుంటున్నారు దేవుణ్ణి ప్రేమిస్తున్నామని, మీరంటే మీరు మిమ్మల్ని మీరే ప్రేమించుకుంటారు. పిల్లి చూడండి, తను తాను ప్రేమించుకుంటాడు. పాము చూడండి, మన ఇష్టం ఎంతో అనుకుంటాం కానీ దాని శరీరం అంటే దానికి ఎంతో ఇష్టం, తను తాను ప్రేమించుకుంటాడు. పులి చూడండి, తను తాను ప్రేమించుకుంటాడు. మీరు ఎంతమంది మనుషులు ఉన్నారు వాళ్ళ మీద వాళ్ళు ప్రేమ లేని వాళ్ళని ఎవరైనా చూశారంట? లోకంలో అనేక మంది మనుషులు ఉన్నారు వాళ్ళ మీద వాళ్ళకి ప్రేమ లేని వాళ్ళని ఎవరైనా చూశారు? మీకోసం వాళ్ళు ప్రేమిస్తున్నారు, ఏదో 4 రూపాయలు సంపాదించి ఇంటికి పడారు, మరి కాబట్టి మీరు ప్రేమిస్తున్నారు. మీకోసం వాళ్ళని ప్రేమిస్తున్నారు మీరు, కానీ మీకు అనిపిస్తుంది ఇక్కడికి వాళ్ళని ప్రేమిస్తున్నామని. వాళ్ళు సడన్ గా సంపాదన మానేశారని కూడా మీకు ప్రేమ తగ్గిపోతుంది. అంటే అప్పుడు కూడా మిమ్మల్ని మీరే ఎక్కువ ప్రేమించు. కంటే పుస్తకాలను పక్కన పెట్టండి, మీ అనుభవానికి విరుద్ధంగా మీ అనుభవానికి వ్యతిరేకంగా నేను ఏమైనా చెబుతున్నాను. కంటే మతాలు దేవుళ్ళు అన్నీ ఒక పక్కన పెట్టండి, మీ అనుభవానికి విరుద్ధంగా నేను ఒక మాట చెబుతున్నాను. అంటే మిమ్మల్ని మీరే ప్రేమించుకుంటారు. ఏం చేత ఉన్నది మీరు ఒక్కరి, మీరు ఆత్మ. నేను ఆత్మ, నా ఏం చేత నా ఆత్మ నేను తెలుసుకునే వరకు నిజమైన నేనే, దేవుడు అబద్ధం, నేను నిజం. ఇంకా నిద్రలో కూడా నా గొడవ నేనుగా, నిద్రలో కూడా నేను అన్నాను కానీ నాకు దేవుడు గొడవ లేదు. ఇప్పుడు నాకు దేవుడు కూడా ఇప్పుడు ఉండే నా గాఢ నిద్రలో నాకు దేవుడు కూడా ఏమైనా ఉందా? ఏమీ లేదు. కానీ నేను ఉన్నాను అక్కడ కూడా. దేవుడు గొడవ లేనప్పుడు, ప్రపంచం గొడవ లేనప్పుడు, నా విరోధులు కూడా లేనప్పుడు, నా స్నేహితులు కూడా లేనప్పుడు, నా సంసారం కూడా లేనప్పుడు, నా విద్య గొడవ, నా ధనం గొడవ లేనప్పుడు హాయిగా నేను నిద్రలో ఉన్నాను. అప్పుడు నాకు దేవుడు గొడవ ఏమీ లేదు, కానీ నేనున్నాను. అది నాకు చావు గొడవ లేదు, చావు అంటే భయం లేదు, ఏమి భయం లేదు, హాయిగా ఉన్నాను నిండట్లో. కానీ నేను అన్నా అప్పుడు దేవుడి సమస్య లేదు, లోపం సమస్య లేదు, శోకం సమస్య లేదు.
మరి
అప్పుడు భయం అయ్యేప్పుడు మీకు అప్పుడు భయం వేస్తాను కదా, మరి నిద్రట్లో ఎందుకు భయం అయితే లేదు? నిద్రట్లో మీ దేహం గురించి మీకు తెలియదు, దేహం జ్ఞాపకం వచ్చేది మీకు భయం ప్రారంభం. మీరు నిద్రట్లో ఎవరికైనా ఎప్పటికైనా ఎవరికైనా భయం వేస్తాను, నిద్రట్లో ఎవరికీ భయం ఉండదు. నిద్రట్లో ఇంకే నిద్రట్లో మీకు భయం అయితే రెండో వస్తుంటే కదా మీరు ఒక్కరే ఉన్నారు. నిద్రట్లో మీకు రెండో వస్తువు లేదు, రెండో వస్తువు కనిపించే వాడికి భయం వస్తుంది. నిద్రట్లో మీరు ఒక్కరే ఉన్నారు, ఇంకెవరూ లేరు. అంటే రెండో వస్తువు లేదు కాబట్టి మీకు భయం లేదు. మీరు మెరుకు వచ్చారు ఏం వస్తుంది, మీకు దేహం ఉన్నది అని మొట్టమొదటి రేపు పొద్దున్నే చూసుకుంటూ వస్తారు. మీరు పొద్దున్న 5 గంటలకు లేస్తారా? 5 గంటలకు లేదని చూడండి, మొట్టమొదటి మీకు అందరికి ఏమొస్తుంది, దేవుడు కూడా రాదు మీకు, రాదని మొట్టమొదటి మీ దేహం నాది, ఈ దేహం నాది. తెల్లవారుజాం లేచినా ఎదుగు వచ్చిన తర్వాత లేచినా మొట్టమొదటి పేరు వస్తుంది చూసుకోండి. మొట్టమొదటి మీకు రాదని నిద్రట్లోంచి సరిగ్గా ఆ నిద్రట్లోంచి మనకు సాయంత్రం మనసులో ఎక్కిందో పడుకునే ముందు సరిగ్గా నిద్రట్లో పడే ముందు మనకు ఆ శకనం మనకు తెలియదు. మరి నిద్రట్లోంచి మెరుపు వస్తుంది, ఆ శకనం తెలియదు. అలాగే మనం చచ్చిపోయినప్పుడు కూడా ఆ శకనం తెలియదు. ప్రాణం పోతుంది, ప్రాణం పోతుంది, మనకు ప్రాణం పోయే టైంలో బయట వాళ్ళు అనుకుంటాడు ఇటు పోయాడు, కానీ ఆ ప్రాణం పోయే శకనం కూడా మనకు తెలియదు. నిద్ర వచ్చే శకనం తెలియదు, ప్రాణం పోయే శకనం తెలియదు. తర్వాత మీరు రేపు తెల్లారుజాము చూడండి, నిద్రట్లోంచి మీరు వేపు ఈ జాగ్రత్త అవస్థలకు వచ్చినప్పుడు వచ్చిన తర్వాత మట్టమడతాలంటే ఈ దేహాన్ని నేను, నేను లక్ష్మిని, నేను అన్నపూర్ణి అని ఇలా మీకు వెంటనే మీకు ఫలానా పేరు, ఈ మనసు నాది, ఈ దేహం నాది, ఈ సంసారం నాది. ముందు దేహ భావం వచ్చిన తర్వాత మొత్తం ఈ దేహానికి సంబంధించిన గొడవలన్నీ చూపు.
దేహం లేకుండా ఉంటున్నారా లేదా ఉంటున్నారు, మీకు దేహం కూడా లేదు.
నిద్రట్లో మరి దేహం లేకుండా ఉంటున్నారు కదా, మరి చావు అంటే ఎందుకు మీకు భయం వేస్తుంది? మరి నిద్రట్లో మీకు దేహం కూడా లేదు, మరి చావు అంటే ఎందుకు భయం? చావు చావు చచ్చిపోయినాడు కింద దేహం ఉన్నది కదా, దేహాన్ని కాల్ చేస్తారు కదా. నిద్రట్లో తన దేహం, దాని దేహంతో సంబంధం లేకుండా తను ఉంటున్నాడు, అప్పుడు భయం అయితే కానీ చావు అంటే ఎందుకు భయం వేస్తుంది? అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నాడు, నిద్రపోయింది రేపు బుద్ధులు లభిస్తాను కదా అనుకుంటున్నాడు, దేహం రేపు బుద్ధులు కనిపిస్తుందో లభిస్తాను, చచ్చిపోవడానికి దేహం అసలు రాదు కదా. ఈ దేహం అసలు కనపడే చాలంటే నిద్ర రేపు వద్దు లభిస్తాం కదా, మళ్ళీ దేహం కనిపిస్తుంది కదండి, అది తలం పొందుతుంది కదా, రేపు వద్దు కనిపిస్తుంది కదా, చాలంటే మళ్ళీ ఇంక దేహం అసలు కనపడదు కదా. అంటే మీరు ఒక్కరే ఉన్నారు కదా, మీకు భయం ఏంటి? నిద్రలో మీరు ఒక్కరే ఉన్నారు కదా, మీకు భయం ఏంటి? చేస్తున్నారు ఈ నెట్లు ఇట్లన్నిటి యొక్క ప్రయోజనం ఏంటి? బ్రహ్మచర్యం, ఇప్పుడు ఆచార్య వారు చెప్పారు బ్రహ్మచర్యం, బ్రహ్మచర్యం అవలంబించండి, పూజలు చేయండి, జపాలు చేయండి, అన్నిటి యొక్క ప్రయోజనం ఏంటి? ఒకటే ప్రయోజనం, మీరు అనుకున్నారు ఇదంతా మనం దేవుని తెలుసుకోవడానికి, దేవుని తెలుసుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాం, దేవుని తెలుసుకోవడానికి ఇవన్నీ చేస్తున్నామని మీరు అనుకోవచ్చు, దానికి ఆక్షేపం లేదుగా నాకు ఎంత అబద్ధం. మీరు మిమ్మల్ని పరిశుద్ధం చేసుకోవడం కోసం ఇవన్నీ అది మీకు మీలో ఉన్న మీరు ఎక్కువ పవిత్రులు అవ్వడం కోసం, మీలో ఉన్న దోషాలు ఏమన్నా ఉంటే అవి బయట గెంటుకోవడం కోసం, మిమ్మల్ని మీరు కడుక్కోవడం కోసం, ఈ పూజలని జపాలని మనిషి పవిత్రుడు అవ్వడం కోసం ఇవన్నీ చేస్తున్నాడు మనిషి. తీర్థయాత్ర కూడా అంతే. ఎందుచేత వస్తువు ఇక్కడ ప్రత్యక్షంగా ఉంది. నేను మిమ్మల్ని ఎలా చూస్తున్న వాడి ఆ అనుభవం వచ్చిన వాడికి స్పష్టంగా తెలుస్తున్నాడు. దాని రుజువులు అక్కర్లేదు, సాక్ష్యాలు అక్కర్. ఇక్కడ ఆత్మ భగవంతుడు చెప్పాడు చూడండి, మీ హృదయంలో నేను ఆత్మ రూపంగా ప్రకాశిస్తున్నాను. అది మీకు అనుభవం వచ్చినప్పుడు ప్రత్యక్షంగా తెలుస్తాను. ఒకటి రుజువు ఎవరికి వెళ్ళక్కలే, మీరు పుస్తకాలు చదవక్కలే, సాక్ష్యాలకు వెళ్ళక్కలే, కోర్టుకి వెళ్ళక్కలే. మీరు అవునా కాదా, ఈ దర్శనం అవునా కాదా అని మీకు అనుమానం కూడా పుట్టదు. తెలియనప్పుడు భయం వేస్తుంది, తెలిసినప్పుడు భయం ఉండదు. ఓ లెక్క అనుకున్నా తెలియనప్పుడు నాకు వెంటనే భయం పడుతుంది, తెలిసినప్పుడు నాకేం భయం పడుతుంది. ఏ విషయం తెలియదో తెలియదు అని అనుమానం మీద నాకు భయం వేస్తాను. నేను తొడుక్కున్నాను మాట నిజం, ఈ చొక్కా నేను తొడుక్కున్న మాట నిజం. అయితే చొక్కానే నేను, ఈ చొక్కా నేను తొడుక్కున్న మాట నిజమే. అయితే ఈ చొక్కానే నేను, అయితే ఈ దేహం ఒకటి ఉన్న మాట నిజమే నాకు. అయితే దేహం నేను ఎన్ని పనులు చేసినా మీకోసమే మీరు చేసుకున్నాను. ఈ దేవుళ్ళు ఎన్ని కలిపించుకోండి, దేవుడు అనేవాడు ఒక్కడు. ఇప్పుడు నేనేమంటున్నాము, మీరు ఏం తొందరపడొద్దు, ఇలా అని చెబుతున్నాను, ఏం కందరపడకండి. మీరు కట్టుకున్న పందిని పూజ చేయటం నా పని కాదు. మీ మనస్సుతో మీ ఊహలతో మీరు ఏ కట్టుకుంటున్న నడుపుని లేదు, అది మీరు పడగొట్టేటే నా పని. మీరు ఏ ఆధారాలు మీ మనస్సుతో చక్కగా అలంకరించుకుని మీ మనస్సుతో కొన్ని ఆధారాలు పెట్టుకుంటారు, ఆధారాలు పడగొట్టేమంటారండి. మీరు ఎంచక్కగా అంటున్నారు కదా, మీ మనస్సులో మీరు నమ్ము కొన్ని విషయాలు నమ్ముతున్నారు. మీరు మళ్ళీ ఏం చేస్తున్నారు, సరదాగా వాటితో అలంకరించుకుంటున్నారు. పెళ్లి పందిరికి ఇవన్నీ అలంకరిస్తాల్సి ఉంది కదా, మీ మనస్సుతో ఉన్న మీ మనస్సులో ఉన్న కోరికలకి, మీ మనసుకున్న ఊహలకు, ఆలోచనలకు, తలంపులు అన్ని అలంకరించుకుంటారు. కానీ ఏదో రోజు ఇవన్నీ కూరుపాలు తప్పదు అబద్ధం కాబట్టి. నేను కూడా అబద్ధం ఎలా చేయాలి, ఎలాగా ఇప్పుడు మెహర్ బాబా ఉన్నాడు, లేదా సత్యసాయి బాబా ఉన్నాడు, లేదా రాముడు ఉన్నాడు, లేదా కృష్ణుడు ఉన్నాడు, లేదా రమణ మహర్షి. జాగ్రత్తగా ఏ తొందర యాజిటేషన్ వద్దు, మీరు జాగ్రత్తగా. రమణ మహర్షి మన గురువు అనుకుంటున్నా అంటే ఆ శరీరం గురువా, లేదా కృష్ణుడు మన గురువు అనుకుంటున్నా కృష్ణుడు శరీరం గురువా, రాముడు శరీరం రాముడు మన గురువు అనుకుంటున్నా లేదా రాముడు శరీరం గురువా, ఆ శరీరానికి జ్ఞానం ఇచ్చే శక్తి ఉందా? కదండి, రమణ శరీరం ఉంది, కృష్ణుడు శరీరం ఉంది, మన శరీరాలు ఎలా ఉన్నాయి, ఆ శరీరాలు ఉన్నాయి. మన సూదిచ్చుకు పడండి, మన సూదిచ్చుకు పడండి, ఇక్కడ రక్తం వస్తున్నారు, రక్తం వస్తుంది కదా. రాముని సూదిచ్చుకు పడండి, రక్తం వస్తుంది. రమణ మహర్షిని సూదిచ్చుకు పడండి, రక్తం వస్తుంది. మన శరీరంలో ఏముంది, ఆ శరీరం ఉన్నది. అంటే శరీరం మా గురువు అంటేనే, రాముడు దేవుడు అంటే రాముడు దేహం దేవుడా, మరి కృష్ణుడు దేవుడు అంటే కృష్ణుడు దేహం దేవుడా? మరి కృష్ణుడు దేహం నిజమైతే ఇప్పుడు ఎందుకు లేదు, రాముడు దేహం నిజమైతే ఇప్పుడు ఎందుకు లేదు? అలా రమణుడు దేహం అది నిజమని అనుకుందాం, అది రమణుడు దేహమే దేవుడు అనుకుందాం, అనుకున్న మాట సరిగ్గా దేహం మనకు జ్ఞానాన్ని ఇస్తుందా? మీరు ఆలోచించండి, రమణుడు దేహమే నిజం అనుకుందాం, అదే గురువు అనుకున్నా, దేహాన్ని ఆ దేహం మనకు జ్ఞానాన్ని ఇచ్చేది. నిజమైన గురువు ఎవరు చెప్పమంటారా? నిజమైన గురువు ఎవరంటే మీరు నిజమైన ఆశ్రయం, మీరు నిజమైన గురువు. అయితే పెద్దలు ఈ రమణ స్వామి కానీ రామకృష్ణుడు కానీ వీళ్ళందరూ చేసే సహకారం ఏంటంటే, మిమ్మల్ని మీకు పట్టుకోవటం కోసం వాళ్ళు చేసుకోవాలి. హృదయంలో ప్రకాశిస్తున్న ఆత్మ ఒకటే నిజమైన గురువు. అయితే బాహ్య గురువు అవసరం లేదు, బాహ్య గురువులు అబద్ధమైనప్పటికీ అవసరమే. ఎందుకు వాళ్ళు అవసరం? మన మనస్సును అంతర్ముఖం చేయటానికి. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ఈ దేహం నేను అనుకుంటున్నాను, ఈ దేహం యొక్క పరిమితి, ఈ దేహానికి మన పరిమితం అయిపోయాం. అంటే ఈ దేహం నాదనుకుంటున్నాను కాబట్టి రమణుడు అంటే దేహమే రమణుడు అనుకో. ఈ దేహం నాదనుకుంటున్నాను కృష్ణుడు అంటే దేహమే కృష్ణుడు అనుకో. అంటే ఏంటి, మన అజ్ఞానం అక్కడ కల్పిస్తుంది. రమణస్వామి నిజంగా దేహం అనుకున్నా అయితే లేనట్టే కదా. రమణస్వామి నిజంగా దేహం మాత్రుడు అనుకున్నాం, మన దేహం ఇప్పుడు లేదు కదా, అయితే రమణస్వామి లేనట్టే. ప్రార్థన చేస్తాను, నీకు వచ్చి సమాధానాలు ఎక్కడి నుంచి వస్తాను. కృష్ణుని ప్రార్థించి అనేక మంది తరించారు. కృష్ణుడు అంటే దేహం ఇప్పుడు లేదు కదా, మీరు ఎలా తరించగలుగుతున్నారు? ఏది వచ్చినా మీ లోపల నుంచి వస్తుంది, మీ ఆత్మ నుంచి వస్తుంది శక్తి. ఆత్మ ఆ లోపల మనకున్న నిజమైన ఆత్మ శక్తి లేకుండా లేదు. మీకు ఏది వచ్చినా లోపల నుంచి వస్తాను. అంటే నిజమైన గురువు ఎవరంటే మీరు నిజమైన ప్రకాశిస్తున్న ఆత్మ. మనుషులందరూ తమ దేహాలను వాళ్ళే అనుకుంటున్నారు, నన్ను కూడా దేహం మాత్రమే అని నన్ను అవమానపరుస్తున్నారు. నేను కల్పించి భగవంతుడు చెప్పిన మాట భగవద్గీత, నాన్నగారు ఎలా చెబుతున్నారు, ఈయన చెప్పిన మాటలు ఎక్కడైనా పుస్తకాలు ఉన్నాయి, నేను కల్పించి చెబుతున్నారు అని తన మాట భావించి మనుషులందరూ నన్ను అవమానపరుస్తున్నారు అన్నాడు కృష్ణుడు గీత. అంటే భగవంతుని ఒక దేహానికి పరిమితం చేయటం వాళ్ళని అవమానపరచడం. మనం దేహాన్ని పరిమితం చేస్తున్నాడు అని చేస్తాం, ఇంకైతే మనం దేహానికి పరిమితం ఏమన్నా. మీరు ఈ దేహం కాదు, ఈ మనస్సు కాదు, ఇంద్రియాలు కాదు, మీరు ఆత్మ అని చెప్పారనుకున్నారు. మీరు ఆత్మ సంగతి మీకు తెలియబడకుండా అది ఎవరు వస్తున్నారు? మీ అత్తగారు ఎవరిని అడ్డొస్తున్నారు? రమణ స్వామి భయం చేయలేదేంటి, సచ్చిదాను బతికించలేదేంటి, సాగు గురించి చెప్పలేదేంటి, పుట్టు గురించి చెప్పలేదేంటి, కర్మ గురించి చెప్పలేదేంటి, జ్యోతి ఏమి చెప్పలేదేంటి, ఒక ఆత్మ గురించి చెప్పలేదేంటి, మీరు ఎవరైనా చాటు చాటు చెవులు కొట్టుకోవచ్చు, అవన్నీ భవిష్యత్ విషయం. ఈ దేహం అబద్ధం, ఈ శవం అబద్ధం అంటే వచ్చి శవం గురించి తెలుసుకోవాలని. గురువు చేయవలసిన పని మీరు చచ్చిపోయిన తర్వాత ఏమవుతారో చెప్పడం గురువు చేయ, ఆ గురువా ఈ గురువా మీకు కావాల్సింది. మీరు చచ్చిపోయిన తర్వాత ఏమవుతారో చెప్పి గురువు కావాలి మీకు, లేకపోతే ఇప్పుడు మీరు జీవించి ఉండగా శరీరంలో ఉండగా మీలో అజ్ఞానాన్ని బయట తీసే గురువు కావాలి? అసలు మీకు ఏది కావాలో మీకు తెలియనప్పుడు గురువు మీద మీకేం తెలుస్తుంది? అసలు మీకు ఏది కావాలో మీకే తెలియనప్పుడు గురువు మీరు ఎలా తెలుస్తుంది? ప్రార్థన చేయమన్నారు, వ్రతాలు చేయమన్నారు, ఇవన్నీ ఎందుకు చేయమన్నారు? ఇంట్లో ప్రయోజనం నీ ఆత్మ అయినప్పటికీ నాలో ఉన్న అపవిత్రత ఉంది, నీ ఆత్మ గుర్తుంది. ఈ వ్రతాల వల్ల, ఈ జపాల వల్ల, ఈ సత్సంగాల వల్ల ఈ అపవిత్రత బయటకు వస్తే నీ ఆత్మ పొందుతుంది. అంతకు నీ పూజ పూజ ఎవరైనా చూసి నీ ఎలా వదిలేసారంటే ఏం శుభ్రం లేకుండా అంటారు అనుకోండి. మరి శుభ్రత శుభ్రత అనేది పాలకులు వెళ్ళి మాట్లాడలేదు అని శుభ్రత ఎక్కడ నమ్ముతారు పాలకులు? ఇక్కడ నుంచి దుమ్ము తీసేస్తారు, దుమ్ము తీసేస్తే శుభ్రత ఎక్కడే ఉంది, చీపెట్టారు దుమ్ము పేస్తే సార్ శుభ్రత అక్కడ ఉంది. అంతేకాని శుభ్రత పాలకులు కొనుక్కొస్తున్నారు, శుభ్రత ఎక్కడే ఉంది, పైన దుమ్ము మీరు తీసేస్తారు. అదే విధంగా ఆత్మ ఇక్కడ ఉంది, నాలో ఉన్న అపవిటి. ఈ సాధన అంటే చీపురు కట్ చేసి పోయే సాధన చేస్తాం. మనం చేసే సాధనని చీపురు కట్ చేసి పంటారు. అంటే మన హృదయంలో ఉన్న పనికి రానిదంతా, మనం కానిదంతా ఇది తీసేస్తే అక్కడ ఉన్న వస్తువు ఉన్నట్టు. బయట బయట ఉన్న దుమ్ము తీసేస్తే శుభ్రత అక్కడ ఉంది, శుభ్రత శుభ్రతగా కనిపిస్తుంది. మధ్యలో వచ్చిన దుమ్ము తీసేస్తున్నాం. అదేవిధంగా మనం ఎప్పుడు ఆత్మగా ఉన్నాం, ఈ మధ్యలో వచ్చిన అజ్ఞానం తీసేస్తే ఆత్మ అక్కడ ఉంది. అంటే ఈ సాధనల పేరు మీద జపాలు చేసి చీపురు కట్టి ఎటువంటి పని చేస్తాడో, ఈ సాధనల పేరు మీద జపాల పేరు మీద మనం చేసే పని ఇల్లు విడిచిపెట్టేస్తారు అనుకోండి, ఎక్కడో అడవికి వెళ్ళిపోతారు. నీకు ఆత్మ తెలుస్తుంది, నువ్వు ఏం చేసిన ఇల్లు మిమ్మల్ని ఎప్పుడైనా ఆత్మ తెలుసుకోవద్దని చెప్పింది చెబుతాను. మీరు ఇంటి మీద కోపం వచ్చి అరణ్యానికి వెళ్ళిపోతారండి, మీ ఇల్లు ఏమైనా మీకు అపకారం చేసింది ఇప్పటికీ? ఆత్మ తెలుసుకోవద్దని ఎప్పుడైనా చెప్పింది మీకు? ఊరు మీకు చేసిన అపకారం అంటే ఇల్లు మీకు చేసిన అపకారం అంటే ఈ అపకారం చేస్తా అంటే ఇప్పుడు విడిచిపెట్టేస్తున్నాం అనొచ్చు. అంటే ఇవన్నీ ఏంటి, మనసు చేసే కోతి చేస్తాం. దేహంలో ఎలాగే సార్ వచ్చి దేహంలో బాగా చేసుకుంటాం, ఈ దేహంలో చేయడానికి వచ్చి దేహంలో ఎలా చేస్తాం, దేహంలో చేయలేకపోతున్నాం, కష్టం అవుతాము, వచ్చి దేహంలో చేసుకోవచ్చు అనుకుంటాం. అంటే ఏంటి, అది కూడా మనసు కల్పించింది. మా ఇంటి ఎలా ఉంది, మా ఎప్పుడైనా చూశారు, మా ఎప్పుడైనా చూశారు, మా ఎండే అంతా మా ఎంటారు. మాయ ఎప్పుడైనా చూశారు? మాయ ఏంటి అంటే అర్థమవుతుంది, మాయ ఎలా పోతుంది? అసలు మా ఏంటి ఏంటో నీకు తెలియకున్న మాయ ఎలా పోతుంది? ఇదంతా మా అండి అంటారు. మా ఏంటి ఏంటి ఇప్పుడు ఉంటే కదా అసలు, అది నీకు కనపడుతుంది. నీ మనస్సు మాయని నేను తెలియటానికి ఎన్ని జన్మలుతావు? ఇంకో వనుగని ఎత్తిన కానీ ఈ విషయం తెలుసుకోరా? అయితే నీ మనస్సు మాయన సంగతి ఇంకో అనుజన్ ఎత్తిన కానీ ఇప్పుడు చెబుతూ నీకు అర్థం అదే అది తెలుసుకోరా అసలు. మంచి సత్కర్మ చేయాలి, మంచి పనులు బాగా చేయాలి. మంచి పనులు ఎందుకు చేయాలండి? మళ్ళీ జన్మ ఇంకా మంచి జన్మలు చేస్తున్నాను. ఈ జన్మలో మనం బియ్యం క్షీరాన్ని అనుకుంటున్నాను, వచ్చి జన్మలో చదువు క్షీరాన్ని కూడా ఉండాలి. మంచి పని, మంచి పని ఎందుకు చేయాలి? మంచి పనులు చేయాలి, అది మంచి జన్మలు రావడం కోసం మంచి పని చేయాలి. అహంకారం చాలా సక్రియంగా ఉంటుంది. దీన్ని మీరు లోపల అది చేసే పని మట్టికి మీరు గ్రహించకపోతే మీరు ఈ లోపల ఈ దేశాన్ని అంతా కూడా సిమెంట్ రోడ్లు పోసిన మీ లోపల అజ్ఞానం బయటకు జ్ఞాపకం. మీ అహంకారం చేసే చేస్తల కనుక మీకు అర్థం కాకపోతే ఈ దేశాన్ని అంతా మీరు సిమెంట్ రోడ్లు వేసి పరిచయం లోపల అజ్ఞానం బయటకు రా. లోకాన్ని మీరే ఎవరు బోధ చేయాలి? అయినా ఈ లోకాన్ని బోధ చేయాలి అనుకోవడం అహంకార లక్షణమా లేకపోతే మామూలుగా అది అజ్ఞాన లక్షణం జ్ఞాన లక్షణం? ఇప్పుడు నేనే అనుకుంటాను కూడా ఈ ఊరిని బాగా చేసేది ఈ దేశాన్ని అంతా బాగా చేసేయాలని, అది నా అహంకార లక్షణం లేకపోతే నా జ్ఞాన లక్షణం? పైకి ఎలా అనిపిస్తుంది మీకు? నాన్నగారు ఇలా చెప్పేస్తున్నారు, భూమిని బాగా చేస్తున్నారు, దేశం బాగా చేస్తున్నారు అని ఎంత గొప్ప వ్యక్తి అనిపించవచ్చు. అది నా అహంకార లక్షణం లేకపోతే నా జ్ఞాన లక్షణం? నేను ఎలా అనుకుంటారు దాన్ని నేను అంతా ఉద్ధరించాను. నేను అలా అనుకుంటే తనకంటే భిన్నంగా లోకం కనిపిస్తుంది కదా, తనకంటే భిన్నంగా లోకం కనిపిస్తుంటే ద్వైతంలో పడ్డాడే కదా, ద్వైతం పెడితే వాడు జ్ఞానం ఎలా అవుతాడు? మంచిగా కీర్తి కోసం చేస్తున్నారా, లేకపోతే పుణ్యం వస్తుందని చేస్తున్నారా, లేకపోతే మీరు పరిశుభ్రమవడానికి చేస్తున్నారు? మరి టాటా బిర్లాలు ఉన్నారు, వాళ్ళు చాలా చోట్ల గుళ్ళు కట్టించారు, చాలా చోట్ల రోడ్లు వేయించారు, అయితే వాళ్ళందరూ ఎందుకు జ్ఞానం వాళ్ళది వాళ్ళకి? మరి జ్ఞానం ఎందుకు? గొప్ప కార్యాలి పేరు మీద సత్క నీ పేరు మీద మీ అహంకారాన్ని అలంకరించుకుంటారా? అహంకారాన్ని అలంకరించుకుంటే అజ్ఞానం బయటకు ఎలా వస్తుంది? వాడు పవిత్రుడు అయితే మిమ్మల్ని విమర్శించడు, వాడు అపవిత్రుడే విమర్శించాడు అంటే నీకు అందాలనుకుంది. వాడు అపవిత్రుడే విమర్శ గ్రంథం కాదు, భగవద్గీత ఉపదేశ గ్రంథం, భగవంతుడు చెప్పిన ఉపదేశం మనకి, అంతేగాని మనం విమర్శించడానికి చెప్పలేదు. వాడు మనలో సత్య మనలో ప్రకాశిస్తున్నారు, నిజమైన గురువు అక్కడే వాడు మనలో ప్రకాశిస్తున్నారు. మీ తల్లిదండ్రుల కంటే, మీ భర్తల కంటే, మీ పిల్లల కంటే, మీ మనవల కంటే, మీ శ్రేయస్సు కోరే వాళ్ళకంటే మీ కోసం ఆత్మకం, మీ హృదయంలో ఆత్మ మీ కోసం తెలుస్తుంది. మీ ఎప్పుడైనా మీ ఆత్మ మీ కోసం ఎంత తప్పిస్తుందో ఒకసారి మొహమ్మది తీసుకురా. చావు వచ్చేస్తుంది, ఎలా బతకాలి బతకాలి, ఏ గొడవ కానీ మీకు ఏమైపోయి చావు మీద పడిపోతుంది, చావు గొడవ కానీ ఇప్పుడు మీ హృదయంలో ప్రకాశిస్తున్న ఆత్మ మీ కోసం ఎంత ఎదురు చూస్తుందో ఎంత తప్పిస్తుందో ఒకసారి చూడటానికి మీ మనసు ఎక్కువ తిప్పారు. కావులు తప్ప పుట్టుకులు తప్ప చావులే వస్తువుని తెలుసుకునే వరకు చావు తప్పదు. ఆ చావు లేని వస్తువు ఇప్పుడే ఇక్కడే ఈ లోకంలోనే ఈ శరీరంలోనే ప్రత్యక్షంగా ప్రమాణంతో ప్రకాశిస్తారు. అందుకే భగవంతుడి వాసి దేవస్వామి నన్ను స్మరించండి, దేహాన్ని స్మరించండి, ఈ భగవద్గీతను స్మరించండి అని చెప్పలేదు. మీలో ఆత్మని ధ్యానం చేయండి, మీలో నిజంగా ప్రకాశిస్తున్న ఆత్మని ధ్యానం చేయండి అని చెప్పాడు. కానీ భగవద్గీత పుస్తకాన్ని ధ్యానం చేయడానికి ఎక్కడ భగవంతుడు చెప్పలేదు. ఇంచి వాడిందాకపోతే నిజమని తెలుసు. హృదయంలో ఆత్మ ఇప్పుడు లేదనుకోండి, మీరు సాధన చేయటం వల్ల ఆత్మ వస్తుందనుకోండి, అంటే ఇప్పుడు లేదు మీరు సాధన చేయటం వల్ల ఆత్మ కనుక వస్తే అబద్ధమే కదా. ఇప్పుడు లేకపోతే కొత్తగా వచ్చి నిజంగా అవుతున్నారు. అప్పుడు మనకి సంపాదించుకుంటా ఉంటారు అనుకోండి, సాధన చేయటం ఇప్పుడు లేకపోతే మీరు సాధన చేయడం వల్ల కొత్తగా వస్తే ఇప్పుడు లేనిది కొత్తగా వచ్చిన నిజంగా అవుతుంది. చావులేదు వస్తే ఇక్కడ ప్రకాశిస్తాయంటే చచ్చిపోయిన తర్వాత ఎక్కడికెళ్తే ఆగడం, ఇదే మాయ. దాని అక్కడ అది ఎంత కనిపెట్టుకున్నప్పటికీ అక్కడ తెలియని ఉంటారు మిమ్మల్ని, అక్కడికి వచ్చి తీసుకెళ్ళటం కోసం బోధ కోసమే గురువు అని. గురువు అంటే శరీరం గురువు. మీకు జరిగిపోయిన గొడవలన్నీ ఏదో కాలంలో జరిగి ఉంటాయి, అవి తలంపు రూపంలో వస్తాం. అంటే ఏంటి, కాలమే మిమ్మల్ని మళ్ళీ తలంపుల రూపంలో వస్తాం, కాలమే మళ్ళీ ఆ కాలమే మీలో తలంపుల రూపంలో వస్తాం. ఎక్కడ రోగాలు లేవు, ఎక్కడ బలహీనతలు లేవు, ఎక్కడ బాధలు లేవు, ఆ వస్తువు మీలో ప్రకాశిస్తున్నప్పుడు దాని లోపు చూడండి. వస్తే ఇంకా మంచి లోపం వస్తుందని చెబుతారు మీరు, ఆ పనులు మీరు చేస్తున్నారు, ఆ మంచి లోపం ఎంతగా ఉంటుంది. ఈ పుణ్యం చేస్తే ఈ లోకం వస్తుందని చెబుతున్నారు మీకు కొంతమంది, పునః పనులు చేస్తారు, ఆ లోకాలు వస్తాయి, ఆ లోకంలో ఎంతకాలం ఉంటారు?
జ్ఞానం వస్తుందా?
మనసు చిక్కబడితే జ్ఞానం వస్తుంది. మనం రోజు చేసే పనులు, మనం ప్రతిరోజు చేసే పనుల మన మనసు పలచబడుతుందో లేదా మనసు చిక్కబడుతుందా? మీరు రోజు ఏ పనులు చేస్తున్నారు, మీరు చేసే పనుల మీ మనసు చిక్కబడుతుందా లేదా మీ మనసు పలచబడుతుంది? మనసు చిక్కబడితే జ్ఞానం వస్తుంది, మనసు పలచబడితే జ్ఞానం వస్తుందా? మనసు ఏమో చిక్కబడి లేదు పనులు చేసుకోవడం, ఎందుకు మనం సాధన చేయాలి, సాధన చేయాలి, మరి వెనక్కి తిప్పుకోవడం. రాగద్వేషాలు వద్దని భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు, నీకు ఉన్నాయి, నీకు ఉంటే ఆయనకి నష్టం. రాగద్వేషాలన్న మనిషికి మనసు చిక్కబడుతుంది, మనసు పెరుగుతూ ఉంటుంది, అంటే అహంకారం పెరుగుతూ ఉంటుంది అని చెప్పి వద్దని చెప్పాడు. నువ్వు అహంకారం పెరిగి కొద్ది నీ ఆత్మకు దూరం అవుతాం. ఆత్మకు దూరం అవుతున్నావు అంటే సుఖానికి దూరం అవుతున్నావు, నీ స్వరూపానికి నువ్వు దూరం అవుతావు. దేవుడు అక్కర్లేదని చెప్పాడు సారం అన్నారు, కానీ మన సుఖం అక్కర్లేదని చెప్పి మనిషిని ఎవరన్నా చూశారు మీరు అసలు? ఇంకెక్కడ నిజమైన స్వరూపం దేవుడు స్వరూపం లేదు, సుఖ స్వరూపం లేదు తాను. ఆ సుఖం మీరు పొందినప్పుడు మీకు వైకుంఠం, వైకుంఠం తీసుకొచ్చి మీ చేతిలో పెట్టే మీ వైకుంఠం పోయి ఇహలోకం మాట వదిలిన వైకుంఠం కూడా, వైకుంఠం కూడా కైలాసం కూడా గడ్డి పడుతుడు సమానంగా మీకు కనిపిస్తుంది. మీ ఆత్మ దగ్గరికి మిమ్మల్ని ఎవడైతే తీసుకెళ్ళడానికి సహాయం చేస్తారో వాడే నిజమైన గురువు. ఆత్మను విడిచిపెట్టి మిగతా గొడవల్లోకి కానీ మిమ్మల్ని పెడితేవాడు గురువు కాదు, వాడు రాక్షసుడు. చెప్పిన బ్రహ్మచర్య ఏమిటి ఇక్కడ వస్తుంది? తెలుసుకోవడానికి అది సహాయపడుతుంది కాబట్టి బ్రహ్మచర్యం, అది దాచినటువంటి బ్రహ్మచర్యం. నిజమైన బ్రహ్మచారి ఎవడంటే తన బ్రహ్మస్వరూపంలో రమించేవాడు నిజమైన బ్రహ్మచర్యం. వాడికి జ్ఞానం రాదని ఎక్కడా లేదు, అలా మీరు కంగారు పడక్కడ. ఈ పేపర్లో 10 సూత్రాల గురించి, 20 సూత్రాల గురించి, 30 సూత్రాల గురించి చెప్పినారు, నేను 2 సూత్రాల గురించి పల్లెటి పోతున్నాను. కానీ ఈ గురువు కంటే ఆ గురువు గొప్పవాడు, ఆ గురువు కంటే ఈ గురువు గొప్పవాడు, ఈ దేవుడి కంటే ఆ దేవుడు గొప్పవాడు, ఆ దేవుడి కంటే ఈ దేవుడు, ఎన్ని అబద్ధాలని కూడా ఇంకొక గొప్ప ఉన్నది ఒకటి అయితే గొప్ప ఏంటి అసలు? రెండు ఉంటే మరి ఇది గొప్పవాడు తక్కువ అనొచ్చు, రెండు ఒకటే వస్తువు ఇంకా గొప్ప ఏంటి తక్కువ ఏంటి అసలు? అంటే రమణ మహర్షి కంటే రామకృష్ణ పరమహంస గొప్పవాడు అని అనుకున్నాం అంటే ఈ శరీరం కంటే ఆ శరీరం గొప్పదనే, రాముడు కంటే కృష్ణుడు గొప్పవాడు అంటే రాముడి శరీరం కంటే కృష్ణుడి శరీరం గొప్పదనే మాట్లాడుకున్న మాటలో సెన్స్ ఉండాలా? నేను అబద్ధాన్ని కల్పించడం, మళ్ళీ అందరూ తేడాలు సృష్టించడం, మళ్ళీ అందరూ కంపారిజన్ సార్. ఈ కంపారిజన్ వల్ల దుఃఖం వస్తాను మనిషికి, కంపారిజన్ లేకపోతే మనిషికి దుఃఖం లేదు సార్. అంతకాలం వాడు పాపం చేస్తూ ఉంటాడు, పాపం నుంచి ఎవడైతే విడుదల కాడు వాడికి జ్ఞానం కలదు. మీరు ఆత్మ కాకపోతే కొన్ని ఆత్మ సాధించవచ్చు. మీరు ఆత్మ చెబుతున్నారు, మీకు ఏం సాధిస్తారో వెతుక్కుంటున్నారు ఆ వస్తువు, మీరేం చెబుతున్నాడు? మీరు సాధించలేదు, ఇప్పుడు ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది అంటున్నాడు, ఇప్పుడు ఉంది అంటున్నాడు. కొంతమంది భోజనం చేసే తిండి వేసుకుని నవ్వుతారు, ఆ తిండి నవ్వటం కంటే కూడా తేలికగా అర్థం చేసుకోవాలి మీకు విషయం. విషయం మీద అంతర్ముఖం అయితే మనసు, చాలా మంది గురువులు ఏం చేస్తారు, ఈ మనసు బహిర్ముఖం చేసేస్తున్నారు. ఎప్పుడైతే మైండ్ అది చిక్కబడుతుంది, చిక్కబడిన కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది మైండ్, కన్ఫ్యూజన్ ఎప్పుడైతే వచ్చినప్పుడు క్లారిటీ పోతుంది, క్లారిటీ ఎప్పుడు పోయిందో మీ మనసు కాదు మనకి ప్రయాణం చేయించండి. కానీ ఆత్మను తెలుసుకోవడానికే మీరు చేసే సాధన, లేకపోతే ఆత్మను గ్రహించడానికే, చచ్చిపోవడానికే సాధన, చచ్చిపోవడానికి సాధన ఉంటుంది ఎలాగో చావు వస్తుంది కదా. మీరు ఆలోచించలేదు చావు రాదా? మనం ఏం ఆలోచించుకున్న చావు గురించి చావు ఆగిపోతుందా? దాని గురించి ఎందుకు మనం మన ప్రయత్నాలు ఖర్చు పెట్టండి, టైం ఖర్చు పెట్టండి, దానికోసం చావు గురించి ఆలోచించండి. మనం ఆలోచించకుండా చావు వస్తుంది, దాని గురించి ఎందుకు మనం కాలం పాడు చేసుకోవటం? నేను ఇలా చెప్పకుండా మీ మనసు ఇప్పుడు సంతోషం అంటే, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, మీరు మంచి పనులు చేయండి, మీరు మంచి పనులు చేస్తే ఈ పనులు ఉంటే మీరు అక్కడ చెప్తారో రాసి ఉంచుతారు, రాసి ఉంచితే మళ్ళీ మీకు గొప్ప గొప్ప జన్మలు వస్తాయి. నేను ఎలా చెప్పాను కొన్ని మీకంటే బాగుంది. ఇంకే నా మనసు అబద్ధం కాబట్టి మీకు మంచి అబద్ధం కాదు. మీ లోపల మనసు అబద్ధం, నా లోపల మనసు అబద్ధం, మీ లోపల అహంకారం అబద్ధం, నా లోపల అహంకారం. మీ మనసు అబద్ధం కాబట్టి బయటపడితే మీకు అబద్ధం కూడా కావాలి. కానీ అబద్ధం నిజాన్ని ఎలా కోరుతుంది? దేవుడన్నా, కుండలనీ శక్తి అన్నా, ఆత్మ అన్నా, స్వర్గరాజ్యం అన్నా, మోక్షం అన్నా, ఇదంతా ఒకే వస్తువు పేరు. నీ స్వరూపానికి ఈ పేరుదండి. నీ స్వరూపమే ఆత్మ, నీ స్వరూపమే దేవుడు, నీ స్వరూపమే కుండలనీ శక్తి, నీ స్వరూపమే స్వర్గరాజ్యం, ఇవన్నిటికీ ఒకే దానికి మీరు రకరకాల పేరు పెట్టారు. ఈ పేరును చూసి మీరు ఏమి తొట్టుపడి పడకరు, సాధన మీరు చేస్తే చేయని బాధలు పడదు. నేను భక్తి లేకపోయినా నాకు ఇష్టం కానీ బాధపడదు, భక్తి పేరు మీద బాధపడదు. మీ ఇంట్లోనూ కూడా బాధపడుతున్నారు, మీ ఇంట్లో మీకు మీ సంసారంలో మీకు ఉండే బాధలు అవి మీకు ఉన్నాయి, మరి భక్తి పేరు మీద మరి మీరు బాధపడదు. మీరు మంచి ఇంట్లో అవుతుంటే బాధపడుతున్నారు, అన్నం తింటుంటే బాధపడుతున్నారు, సినిమా చూస్తుంటే బాధపడుతున్నారు, మరి భక్తి గురించి సాధన గురించి బాధపడుతుంది. భక్తి వల్ల మీకు బాధ వస్తుంటే ఆ భక్తి వద్దు. మీరు మీకున్న బాధల్లోంచి విడుదల చేయడానికి భక్తి కావాలా, లేకపోతే కొత్తగా మిమ్మల్ని బాధ పెట్టడానికి భక్తి కావాలి? మిమ్మల్ని బాధ పెట్టేది భక్తి ఎలా అవుతుంది అసలు? నేను 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 అందరూ నేను 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 అంటే అంటారు కదండి. మన తెల్లారు పొద్దున్న లేచిన వాళ్ళు సాయంత్రం వరకు మీరు లెక్కని ఎన్నిసార్లు అంటున్నారు? నేను నేను కూర్చున్నాను, నేను నించున్నాను, నేను ఉపకారం చేశాను, నేను అపకారం చేశాను, నేను మంత్రిని, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను పాముని చంపాను, లేకపోతే నేను పదవి చేస్తున్నాను, ఇవన్నీ నేను 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 స్త్రీని, నేను పురుషుణ్ణి, అందంగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను, నేను ఎర్రగా ఉన్నాను, నేను లావుగా ఉన్నాను, నేను సన్నంగా ఉన్నాను, వీళ్ళ ఊరికి వెళ్ళాను, వీళ్ళ ఊరి నుంచి వచ్చాను, ఈ నేను ఇన్నిసార్లు అంటున్నారండి. ఇన్నిసార్లు నోట్లో నీ నోట్లో నేను నేను అరగదీసేస్తున్నారు కదా, ఈ నేనేంటి మీరు తెలుసుకోవడానికి వచ్చిన ప్రయత్నం చేశారు. నేను చచ్చిపోతున్నాను అంటారు, చచ్చిపోయి నేనెవరు? అందరూ నేను చచ్చిపోతున్నానండి, నేను చచ్చిపోతున్నాను, మిమ్మల్ని చూడాలన్నా సార్ వస్తారు మీరు. అయ్యో నేను చచ్చిపోతున్నాను, నేను చచ్చిపోయేది ఎవడు? ఇట్లా అంటున్నాడు, చూడాలని కూడా ఎవడు? వీటి గురించి మీరు ఎప్పుడైనా చూశారా, పరిశీలించారు అసలు? అంటే కూడా నీ నేనంటే మీకు ఎక్కువ ఇష్టం. మీరు అనుకుంటున్నారు నన్ను మీరు ప్రేమిస్తున్నారు, మీరు అనుకుంటున్నారు అదొక్కటి. నేను లేనప్పుడు తెలియదు, ఈ నేనే తిరుగుతాను అనుకోండి, మీకు ఎంత కోపం వచ్చేస్తుందో వచ్చేస్తుంది. నేను నిజంగా ప్రేమిస్తుంటే నీ నేను నేను తిరిగి మీ కోపం ఇంటికి వస్తాను. అంటే నాకంటే మీ నేను మీకు ఎక్కువ ఇష్టం, దేవుడి కంటే కూడా మీ నేను మీకు ఎక్కువ ఇష్టం. మనిషి పావనుడు అవటానికి ఈ వ్రతాలు కనుక చివరిసారిగా ఒక మాట చెప్పి నేను ఎవరు సెలవు తీసుకుంటున్నాను. నిండు మనసుతోటే నా తల ఉంచి చేతులు జోడించి మీకు నమస్కరించి మొదటిసారిగా చివరిసారిగా మరోసారి మరోసారి చెబుతున్నాను. మీరు లావుగా ఉన్నారా, సన్నంగా ఉన్నారా చూడ్డు. మీ దగ్గర ధనం ఉందా, ధనం లేదా అని చూడ్డు. మీకు అధికారం ఉందా, అధికారం లేదా అని చూడ్డు. మీరు వాయుల భ్రమల కాంట్ల లేక అడిగేలా అది కూడా భగవంతుడికి అక్కర్లేదు. మీరు క్రైస్తవులా, మహమ్మదీయులా, హిందువులా, అది భగవంతుడికి అక్కర్లేదు. మీరు ఆడవాళ్ళ, మగవాళ్ళ, పిల్లల, పెద్దవాళ్ళ, ఇది కూడా భగవంతుడికి అక్కర్లేదు. మీకు చదువు ఉందా, చదువు లేదా అని కూడా భగవంతుడికి అక్కర్లేదు. భగవంతుడు మిమ్మల్ని చూసేది మీ హృదయంలో చూసేది ఒకటే కావచ్చు. మీకు ఆత్మను మీ హృదయంలో ప్రకాశిస్తున్న భగవంతుడే మీ హృదయంలో ఆత్మగా ప్రకాశిస్తున్నాడు. ఆత్మ మీకు దర్శనమటానికి మీలో చూసేది ఒకటే ఉంటాయి, మీలో ఎంతవరకు పవిత్రత ఉంది, మీ హృదయంలో ఎంతవరకు పవిత్రత ఉంది అది ఒకటే ఆయన చూసేది. చదువు కాదు, ధనం కాదు. చదువుతోటి ధనంతో మీరు భగవంతుని కంపల్షన్ని, భగవంతుని మీరు ఒత్తిడి తీసుకురావాలి. మనిషి హృదయంలో ఎంతవరకు పవిత్రత ఉంది? ఈ మనిషి కనుక పరిపూర్ణంగా పవిత్రుడైతే వాడికి ఆత్మదర్శనం అది మరోసారి. చదువుతున్నారా, బైబిల్ చదువుతున్నారా, ఖురాన్ చదువుతున్నారా, అది కూడా ఆయన చదువు. రోజుకి మనకి ఎన్నిసార్లు దండాలు పెడుతున్నారు అది కూడా ఆయన తక్కువ. మీరు యాత్రలు చేశారో లేదు అది కూడా ఆయన తక్కువ. మీరు దండలు వేశారో లేదు అది కూడా ఆయన తక్కువ. మీ కళ్ళతో ఏం చూస్తున్నారు, మీ చేతులతో ఏం చేస్తున్నారు అది కూడా ఆయన తక్కువ. హృదయం నిర్మలమైన హృదయాలైనా, పవిత్రమైన హృదయాలైనా అది ఈశ్వరుడు చూసాడు. మీరు ఎంతవరకు పవిత్రుడు, ఎంతవరకు మీరు కాదు అది ఈశ్వరుడు చూశాడు. వాళ్ళు ధన్యులు, వాళ్ళు దేవుని చూచిదరు అని యేసు చెప్పలేదు. కీర్తన వాళ్ళు ధన్యులు, వాళ్ళు దేవుని చూచిదరు అని యేసు చెప్పలేదు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుని చూచిదరు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుని చూచిదరు. ధనవంతులు దేవుని చూస్తారంటే ఆడే చెబుతుంది కదా, భగవంతుడికి అబద్ధం చెప్పవలసిన పని ఏంటి? అలాగేం చెప్పేది? హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచిందారు. భగవంతుడి పవిత్రమైన నోటిలోంచి పలికిన మాటలు, భగవంతుడి ముఖం నుంచి వచ్చిన మాటలు మీరు నమ్మటం మానేసి నాకు భగవంతుడి మీద విశ్వాసం ఉందని వెర్రి కేకలు ఇస్తే వెర్రివాడ భగవంతుడు మీ మాటలను చూసి నమ్మటం. భగవంతుడు అంటే మీకు విశ్వాసం ఉందా? భగవంతుడు చెప్పిన మాటలు మీరు నమ్మరా? భగవంతుడు అంటే ఇష్టం మీరు అందరూ అంటున్నారు. మీరు భగవంతుడి మీద మీకు నిజంగా ఇష్టంగా ఉంటే భగవంతుడు చెప్పిన మాటలు మీరు ఎందుకు నమ్మటం లేదు? నాకు విశ్వాసం ఉందా, లేకపోతే విశ్వాసహీనులమ్మా? ఎవరికి చెప్పాలంటే మనం అందరం విశ్వాసహీనులు. ప్రత్యక్షంగా ఇక్కడ భగవంతుడు మన ఆత్మరూపంలో ప్రకాశిస్తుంటే ఈ ఆత్మ ఎంతమంది విశ్వసిస్తున్నాను? విశ్వాసహీనులు, విశ్వాసం ఉన్నట్టు నటిస్తుంది. జీవితాన్ని జీవించాలి కానీ నటించడం కాదమ్మా. జీవితాన్ని నటిస్తే అజ్ఞానం పెరుగుతుంది. మనస్సుకి ఆత్మకి ఎట్టి సంబంధం? అయితే మనస్సు యొక్క పుట్టుక స్థానం ఆత్మ. అదే మనస్సు యొక్క మనస్సు అంటే కొన్ని కొన్ని హృదయానికే మరొక పేరు ఆత్మ, హృదయానికే మరొక పేరు ఆత్మ. ఆత్మ పని హృదయం అంటారు. మనస్సు యొక్క పుట్టుక స్థానం హృదయం అంటే ఆత్మ. అది హృదయం ఇక్కడ పుడుతుంది మనసులో, మనస్సు యొక్క పుట్టుక స్థానట్లేదు. విజృంభిస్తుంది శిరస్సులో, విజృంభిస్తుంది శిరస్సులో విజృంభిస్తుంది. అంటే మనం చచ్చిపోయినప్పుడు ఏమవుతుందంటే జ్ఞాపకం ఉంచుకొని అందరికీ ఎవరు చావు వస్తుంది కదా. ఈ చావు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనస్సు అంటే లేయర్స్, అది పొరలు మనసులో అంటే అనేక తలంపుల యొక్క పొరలు. ఆ పొరలు ఎలా ఉంటాయి? ఇప్పుడు మీరు ఇలా రొట్టె ఒక పొర పైన రొట్టెలు ఎలా తయారు చేస్తారు? పొర మీద పొర, పొర మీద పొర కదా. అలా కొన్ని పొరలు కలిసి, కొన్ని తలంపులు కలిసి మనస్సు. ఈ తలంపులని, ఈ తలంపుల సమూహాన్ని మనస్సు అంటాం. అది చచ్చిపోయే ముందు ఏమవుతుందంటే ఈ మనస్సు ఏమవుతుందంటే హృదయంలో అణిగి ఉన్నప్పుడు ఏమో తలంపులు ఇక్కడ కనపడవు. ఆ తలంపు అంటే, ఆ తలంపు ఎప్పుడు కనిపిస్తుందంటే ఈ తలంపు ఇక్కడ పుట్టి శిరస్సులోకి వచ్చినప్పుడు మెదడు దాన్ని పెద్ద చేసి చూపిస్తుంది. తలంపు ఉన్నట్టు మనకే తెలియదు. ఈ తలంపు మీ హృదయంలో ఉన్న తలంపు మీ శిరస్సులో కనుక రాకపోతే ఈ జన్మలో, అది మీకు ఈ జన్మలో ఉన్నట్టే తెలియదు. మీ హృదయంలో ఉండదు, శిరస్సులో కనుక రాకపోతే ఆ తలంపు ఉన్నట్టు మీకే తెలియదు. అది చచ్చిపోయినప్పుడు ఏమవుతుంది? ఇదంతా అన్న మామూలు బియ్యం, అన్నవాళ్ళ బియ్యం, అన్న ఉడికే ఉడికే బియ్యం పైకి కిందకి పైకి కిందకి అలా తిరుగుతూ ఉంటాయి. చచ్చిపోయినప్పుడు మనకి మనిషి చచ్చిపోయినప్పుడు ఏమవుతుందంటే వాడు కంగారు పుట్టి ఏమవుతున్నాయి, ఎన్ని ఒకసారి కదులుతాయి, కదిలి కదిలి ఏమో లోపల నుంచి కదిలి అంటే ఒక వాసన తర్వాత ఒక తలంపు, ఒక తలంపు, ఒక తలంపు, ఇవన్నీ కూడా ఈ బుర్రలోకి వచ్చి పనిచేస్తూ ఉంటాయి. తలంపు వస్తుంది, బుర్రలో చూపిస్తుంది, ఇప్పుడు తెర మీద బొమ్మ వచ్చి వెళ్ళిపోతా ఉంది, బొమ్మ వచ్చి వెళ్ళిపోతా ఉంది. అలా తెర మీద ఎప్పుడు ఒకే బొమ్మ ఉండదు, ఒక బొమ్మ వస్తుంది వెళ్ళిపోతుంది, మళ్ళీ బొమ్మ వస్తుంది వెళ్ళిపోతుంది, తెర ఎక్కడ ఎలా ఉంటుంది, తెర మటుకు మారదు. అలాగే ఇక్కడ మరణించేటప్పుడు ఏమవుతుంది, తలంపులని హృదయంలో నుంచి వచ్చి ఇక్కడ కదులుతూ ఉంటాయి. కదిలినప్పుడు ఏమవుతుంది మనకి, కొన్ని కొన్ని తలంపులు మనకే, మన తలంపులే కొన్ని కొన్ని తలంపులు మనకి ఇష్టం ఉంటాయి, కొన్ని 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 తలంపులు ఇష్టం ఉంటాయి. మంచి బలమైన తలంపు వచ్చింది అనుకోండి, ఇది బాగుంది అనిపిస్తుంది, మంచి లోపల ఆ తలంపుని పట్టుకోండి. ఆ తలంపుని, ఆ తలంపుని ఎప్పుడైతే పట్టుకుందో అప్పుడు ప్రాణం ఆడదు. ఆ తలంపుని పట్టుకున్నప్పుడు ప్రాణం ఆడదు. ఇంకా మళ్లీ జన్మి తలంపు నిర్ణయిస్తుంది ఎటువంటి శరీరం కావాలి, ఇది ఎక్కడ ఏ వాతావరణంలో పుట్టాలి, ఎటువంటి మళ్ళీ ప్రారంభములు అనుభవించాలి, ఎటువంటి మళ్ళీ ఆ శరీరంలో ఎటువంటి సంస్కారాలు ఖర్చు అవ్వాలి, ఎటువంటి స్టోర్లో ఉండాలి, చివరి తలంపుని బట్టి డిసైడ్. అందుకే కృష్ణుడు ఏమన్నాడు గీతలో, మరణించే టైంలో నన్ను స్మరించినప్పటికీ ధనులు అవుతారన్నాడు. కానీ మరణించే టైంలో ఆయన స్మరించలేదు, అది అబద్ధం. కృష్ణుడు చెప్పిన మాట నెల స్టేట్మెంట్ కరెక్ట్. కానీ మరణించేటప్పుడు భగవంతుడు మనకు జ్ఞాపకం వస్తాను, మీరు ఎవరు అనుకో జ్ఞాపకం రాడు మనకి. ఇంకా జ్ఞాపకం రాడు, భగవంతుడి కంటే ఇష్టమైన విషయాలు కాకపోతే చాలా ఉన్నాయి మనకి, అయ్యో బయటకు వచ్చేస్తాయి. అదే భగవంతుడి అంటే ఇష్టం లేదు అంటే అద్భుతం, అది మామూలు పైసలు వాట మిగతా 99 పైసలు వాట ప్రకృతి వాసన ఉన్నాయి. అంటే ప్రకృతి వాసన విపరీతమైన ఫోర్స్తో వచ్చేస్తాయి. గోదావరికి వరదలు వచ్చిన మరణించేటప్పుడు వచ్చేస్తే వాసన అండి బయటకు బెండలోకి వచ్చేస్తాయి. అవి భగవంతుడే, భగవంతుడి కొంచెం ఇష్టం ఉంది మనకి ఆ ప్రవాహంలో గడ్డిపడ కొట్టిపోయినట్టు కొట్టిపోతున్న వాసన. కృష్ణుడు చెప్పిన మాట నిజం, కానీ మనం మరణించేటప్పుడు భగవంతుని స్మరించాలి. ఒకవేళ నోరు చోడు కూడా రామకృష్ణ అన్నది మనసు ఏం చేస్తుంది, ఎవరు చూడొచ్చాడు, అది చూస్తాడు ఈ చోడు. మీరు నోరు నోరు కాదు, గాడ్ కెనాట్ బి డిస్ట్రూబ్ ద ఫిజికల్ ఎక్సర్సైజ్ అని చెప్పాడు కదా. మీరు శరీరం, మీరు వ్యాయామం చేయటం వల్ల, బయటకు ఆసనాలు వేయటం వల్ల, బయట చెప్పే మాటల వల్ల భగవంతుడు మోసపోవడం కదండి. మీరు నోట్లో, మీరు నోరు అనొచ్చు రామ రామ కృష్ణ కృష్ణ అని, ఏం మనసు ఏం చేస్తుంది, బయటకు నాకు బయటకు వస్తుంది, ఆన్లైన్ లో మాటలు వదిలేస్తుంది, మీరు అంతా ఓపెన్ సార్ నోట్లో ముందు పాపం. గాంధీ గారు అన్నారు, మిగతా ఇంద్రియాలు కూడా వదిలేదు కానీ నాలుగు కూడా ముందు పట్టుకున్నారు. ఇది మాటలు మాట్లాడే రుచులు కొంచెం బాగుందని, బాగోలేదని పేచి తిరుగుతూ ఉంటున్నాను. రుచులు కూడా చూస్తా ఉంది, మాటలు మాట్లాడుతుంది, రెండు పనులు చేసేస్తా ఉంటుంది. మరి ఏదైనా గోడేస్తే నాకేం తెలియదు, లోపల తప్పుకుని నోట్లో కూర్చోండి. అంటే వాక్ కూడా నిర్మలంగా మాట్లాడటం, ప్రశాంతంగా మాట్లాడటం, వాక్ కూడా తపస్సు అని చెప్పాడు భగవంతుడు. జాగ్రత్తగా మాట్లాడటం, నిర్మలంగా మీరు చెప్పేది హితవుగా, ఎదుటి వాడికి అర్థమయ్యేటట్టు, ఎదుటి వాడు క్షేమం కోరుతూ మీరు మాట్లాడితే అది కూడా తపస్సు అని, తపస్సుతో సమానమని భగవంతుడు చెప్పాడు గీత. అంటే మీరు ఏ తపస్సు అంటే ఏంటో మీరు భయపడకండి. మీరు రోజు చేసుకునే పనుల్లో మీ మనసు పలచబడిగా చేసుకోండి, ఆ తపస్సు అది మీకు తెలియట్లేదు. మీరు ఏదో దేవుడి దగ్గర పువ్వు పెడితేనో లేదా రామ అంటేనే తపస్సు అనుకుంటున్నాను. అంటే మీరు నిజ జీవితంలో మీరు చేసే పనులు, మీకు వచ్చే ఆలోచనలు, మీకు వచ్చే తలంపులు, మీరు బహు జాగ్రత్తగా ఉంటే, మీ మనసు పలచబడిగా మీరు చేసుకుంటే అది తపస్సు దోషం, అంటే మించిన తపస్సు లేదు. మనసుని పలచపడకుండా మటుకు జ్ఞానోదయం రావాలి, జ్ఞానోదయం కలదు. ఇక్కడ మీ మనసు రూపంలో ఉంది, నాయి మీ మనసు రూపంలో ఉంది కాబట్టి మీ మనసు పలచబడకపోతే మీ మనసు మీకే దారి ఇవ్వదు. మీ మనసు చిక్కబడితే మీ మనసు మీకే దారి ఇవ్వదు, మీ మనసు మీకు దారి ఇవ్వకపోతే మీకు జ్ఞానాలు తెలుస్తుంది.